ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु बद्धेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। చదువుతుంది శ్రీమద్భాగవతం 11వ స్కందం 3 శ్లోకం 44.
పరోక్షవాదాం వేదో అయం బాలానాం కర్మమోక్షాయాం అనుశాసనం కర్మమోక్షాయాం కర్మాణి విదత్తి హి అగధం యథా పరోక్షవాదో వేదోయం బాలానామనుశాసనం కర్మమోక్షాయ కర్మాణి విదత్తే హగదం యథా పరోక్షవాదో వేదాయం బాలానామనుశాసనం కర్మమోక్షాయ కర్మాణి విదత్తే హగదం యథా।
పరోక్షవాదం వస్తు యొక్క నిజస్వరూపమును దాచి ఉండే పరిస్థితి, వేరుగా వర్ణించట. వేద వేదములు, అయం ఈ, బాలానం బాలోచిత స్వభావం కలిగిన జనుల యొక్క, అనుశాసనం నిర్దేశము, కర్మమోక్షాయ లౌకిక కర్మల నుండి విముక్తి, కర్మాణి లౌకిక కర్మలు, విదత్తే విధించును, హీ నిజముగా, అగధం ఔషధం, యథా వలె అర్థం చెప్పింది ఏసీ భక్తిని ప్రభుపాద వారి శిష్యులు. భావము, నిజమైన జీవిత లక్ష్యము లౌకికము సకామకర్మల నుండి బయటపడట అయినప్పటికీ, బాలోచిత స్వభావం కలవారు మూర్ఖుల జనులు వాటి అందే అనురుతులైదురు. అందువలన బాలుడు ఔషధము సేకరించుటకై తండ్రి అతనికి తీపదార్థమును ఆశ చూపినట్లు, తొలిత సకామకర్మను నిర్దేశించడం ద్వారా వేదములు మనుజుని పరోక్షముగా చరమముక్తి పదముకు నడిపించున్నవి. భాష్యం 1వ పేజీ పైన ఉంది. త్రైగుణ్యో విషయో వేద నిస్త్రైగుణ్య భవార్జున అని భగవద్గీతను చెప్పబడింది. వేదములు త్రిగుణపూర్వములై ఫలమునే వసగలవు. సత్వగుణమునందు కర్మకాండ లేదా తపస్సు వర్ణించి వారు స్వర్గలోకం పిలువబడి ఉన్నత లోకములకు చేరరు. అస్తన్నా నిబిద్ధాంతి దేవభోగాన్ అట్లే రజోగుణమునందు కర్మకాండ వర్ణించి వారు ధనపై గొప్ప పాలకులుగాను లేదా ధనవంతులుగా గొప్ప గౌరవం శక్తిని అనుభవించరు. కానీ మనుష్యందు ప్రవృత్తిరేష భూతానం నివృత్తస్సు మహాఫల అని చెప్పండి. అనగా బద్ధజీవుల యందు సకామకర్మ సకామధర్మ కలపలను మిగులు ప్రాయత్నం పొందినప్పటికీ, మనుజుడు సకామయత్నములు విడిచినప్పుడే నిజమైన జీవన పూర్ణం సాధించగలడు. నా ఆజ్ఞ మేరకు ఈ మందును నీవు తీసుకోవలసిందే అని తండ్రి తన పిల్లవాడితో పలికించో ఆ పిల్లవాడు భయపడవచ్చును, తిరగబడి మందును త్రోసిపోచొచ్చును. కనుకనే ఆ తండ్రి పిల్లవాడితో నీకు తీయని మిఠాయి ఇస్తాను. నీకు మిఠాయి కావాలంటే మొదట ఈ చేదుమని తాగాలి, తర్వాత మిఠాయి తినవచ్చు అని ఆశ చూపించను. అట్లు పరోక్ష రీతిలో సమ్మతింపజేయటే పరోక్షవాదం అని పిలబడను. చరమలక్ష్యం మిఠాయి పొందుటే అయినట్లుగాను దాన్ని పొందుటకు ఒక చిన్న షరతు నెరవేర్చినట్లుగాను తండ్రి తన పిల్లవానికి ప్రస్తావం తెలియజేయను. కానీ వాస్తవంగా తండ్రి యొక్క లక్ష్యం పిల్లవానికి మందు ఇచ్చి అతను రోగం నయం చేయటే అయినను. ఈ విధంగా ప్రధాన ప్రయోజనం పరోక్షంగా వివరించు దాని గౌణ ప్రస్తావం దాచిపెట్టుట పరోక్షవాదని పిలవడను. బద్ధజీవులం అధిక భాగం భౌతిక భోగాముక్తులై ఉందరు. ప్రవృత్తిరేషా భూతానం కనుక వైదిక కర్మకాండ వారికి స్వర్గప్రాప్తి లేదా సార్వభౌమత్వం వంటి సకామం ఫల ఆశ చూపి తాత్కాలిక ఇంద్రియ భోగం నుండి ముక్తిని కలిగించను. సమస్తముగు వైదిక కర్మకాండలో విష్ణువే ఆరాధింపడను. ఆ విధంగా విష్ణు శరణాగతియే తన నిజమైన స్వార్థగతి అనడి అవగాహనకు మనసు క్రమంగా ఆరాధించను. నతే విధు స్వార్థగతి విష్ణు. అటువంటి పరోక్ష పద్ధతి బాలోచ స్వభావాలు లేదా మూర్ఖ స్వభావాలు చెప్పబడింది. కానీ బుద్ధిమంతుడు మనుజుడు ప్రత్యక్షముకు విశ్లేషణ ద్వారా స్వయంగా భగవంతుని వివరించు వేదే సర్వే అహమే వేద్య వేదవాక్యం యొక్క నిజమైన ప్రయోజనం శీఘ్రమే అవగతం చేసుకునగలడు. దేవాదేవన పాద పద్మ ఆశ్రయమును సాధించంటే సమస్త వేదవాక్యం చరమలక్ష్యంగా అయిండును. అట్టి ఆశ్రయం లేనప్పుడు జీవుడు భగవన్మాయిచే కల్పించబడి 84 జీవరాశుల్లో తప్పక పరిభ్రమించుచుండును. స్థూలముగి ఇంద్రియానుభూతి ద్వారా లేదా బుద్ధియుత తర్కమునడి సూక్ష్మానుభూతి ద్వారా వనగూడే సాధారణ భౌతిక దృష్టి భ్రాంతిమయమగు భోగవాంచే వికృతమేడి అసమగ్ర జ్ఞానంచే కలుగుజేయును. నిరాకార ఆత్మానుభూతి సాధన కూడా బద్ధజీవులకు ఉపద్రవం వంటిది అని శీల భక్తి సిద్ధాంత సత్వాలు వ్యాఖ్యించరి. ఏలైనగా నిరాకార జ్ఞాన పద్ధతి పూర్తిగా నిరాకారముగా ఉన్నట్టుకు చేసేది కృత్రిమ యత్నం వంటిది. అట్టి యత్నం భగవద్గీత ఎందు వర్ణించబడినట్టి క్రమమైన వేదముల తీర్పుకు వేదస్య శేహ అహమే వేద్య అనుగుణంగా ఉండదు. సకామ కర్మఫలంపై యత్నించి పితప క్రమంగా నిజమైన జ్ఞానశక్తికి చేరవలసిన అవసరము చైతన్య ఉద్యమంలో లేదు. చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. హరిణామ హరిణామ హరిణామేవ కేవలం కలవ నాస్తేవ నాస్తేవ గతిరంజద. కలియుగంలో జీవులు అల్ప క్షణికం అయి ఉండరు, అంటే అల్పపాయస ఉండరు. సాధారణంగా జనులు క్రమశిక్షణ రహితులు, తప్పుదోవ పట్టిన వారు, సుమందమతిగో పూర్వకర్మ ప్రతిఫలంగానే ప్రభావితులై మందభాగ్య అయిందరు. ఆ విధంగా వారి మనసులు ఎన్నడూ ప్రశాంతంగా ఉండవు. వైదిక కర్మకాండ పదం ద్వారా క్రమంగా పురోగించే అవకాశం వారికి స్వల్పజీవన అవకాశం అనుమతించదు. అందువలన హరినామం జపం ఒక్కటే మిగుల ఆచ శ్రీమద్ భాగవతం చెప్పండి. కలిద్దోషే నిదే రాశం హస్తియకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణశ్చ ముక్త సంగ పరమ జయతి. కలియుగం కపట కలుష సాగరం. కలియుగంలో జలము పృథ్వీ ఆకాశము మనసు బుద్ధి అహంకారం వంటి సకల తత్వములు దూషితమై ఉండును. ఈ పతితయుగంలో ఉన్నటి ఏకైక మంగళ విషయము హరినామ సంకీర్తన విధానము హస్తి ఎక్కువ మహాగుణ కృష్ణ కీర్తి అనేటి పరమానంద పద్ధతే మనుజుడు ఈ పతిత యుగమును సంబంధం నుండి ముక్తుడై భగవద్ధహం చేరగలడు పరం రజయితు. ఒకప్పుడు కృష్ణ చైతన్య ప్రచారకులు కూడా బద్ధజీవుని భగవత్ చరణాల పట్ల ఆకర్షించేందుకు చక్కరైన మిఠాయి వసుగు పరోక్షవాదం ఉపయోగించను. చైతన్య ఉద్యమం కేవలం ఆనందమయము, కేవల ఆనందకండ. కానీ కృష్ణ చైతన్య ఉద్యమకు ప్రత్యక్ష పరోక్షంగా ఆకర్షణ వాడు చైతన్య అనుగ్రహం చే అతి శీఘ్రంగా జీవన పూర్ణత్వం పరిచిన వాడై భగద్ధం చేరగలడు. ఓం అజ్ఞాంతమిందశ్చ జ్ఞానాన్యన చలకయ షక్షుమంతమే తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ బుద్ధులే శ్రీమతి భక్తి వేదంత స్వామీతి నామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయంలోని నిమ్మహారాజు నవయోగేంద్రులైన ఆ యొక్క గొప్ప భాగవతులతోని తన సంభాషణ కొనసాగిస్తున్నాడు. ఈ మాయా జగత్ నుంచి ఏ విధంగా విముక్తి పొందాలి అని ప్రశ్న వేశాడు. ముని శ్లోకంలోని నేను నిలబడిన ప్రభు దీన్ని మీకు పూర్తిగా వివరించుంటారు. నవయుగంధుల్లో ఒక యోగైన అవిహోత్రుడు అనే అతను ఈ మాయ నుంచి ఏ విధంగా బయటపడాలనే దానికి సమాధానం చెప్తున్నాడు. అయితే నివి మహారాజు కర్మయోగం అంటే ఏంటి అనే విషయాన్ని అడిగాడు. ఇదే ప్రశ్నని నివి మహారాజు తన చిన్నతనంలోని చతుష్కుమారులు కూడా అడిగాడు. ఆ సమయంలోని నివి మహారాజుకు వయసు చాలా అల్పం, అంటే చిన్నవాడు, పరిపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల ఆ చతుష్కుమారులు అప్పటి ఈ ప్రశ్నని వారు సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నివి మహారాజు పరిపూర్ణంగా భక్తి సేవలో అభివృద్ధి చెంది ఉన్నాడు. ఈ భౌతిక వ్యామోహం నుంచి బయటపడాలన్న ఆసక్తి కూడా కలిగి ఉన్నాడు. అందువల్ల ఈ నవయుగంధుల్ని ఇంతకుముందు అడిగిన ప్రశ్నని తిరిగి మళ్ళీ అడుగుతున్నాడు, ఏ విధంగా నేను ఈ మాయ నుంచి ముక్తి పొందాలి అని. అంతేకాకుండా కర్మయోగం అంటే ఏంటి అని అడిగాడు. 43 శ్లోకంలోని కర్మ, అకర్మ, వికర్మ అనే పద్ధతిలోనే ఉన్నాయి. కర్మ ద్వారా వైద్య శాస్త్రాల్లోని పద్ధతి ప్రకారం అనుసరించడం, వికర్మ అంటే వైద్య శాస్త్రాలకి నిషేధ ఏదైతే నిషేధిస్తుందో ఆ నిషేధన చేసే పద్ధతులను అనుసరిస్తాం, తద్వారా మన పాపాన్ని ఒడగొట్టుకోవడం. అకర్మ అంటే కృష్ణ చేతన కార్యక్రమం చేయడం, అంటే ఏ విధంగా మనం బంధించబడకుండా ఉండడం భౌతిక జగత్తులో. ఈ విషయాల గురించి ముందు శ్లోకంలో వివరిస్తుంది. ఈ శ్లోకంలోని మళ్ళా ఆ యొక్క నవయుగుడు ఏం చెప్తున్నాడు, అవిహోత్రుడు, నిజమైన జీవిత లక్ష్యం లౌకికమకు సకామకర్మల నుండి బయటపడి అయినప్పటికీ బాలోచిత స్వభావం కలవారు మూర్ఖులకు జనులు వాటి అందే అనురతులొదురు. అందువలన బాలుడు ఔషధమును సేవించడకై తండ్రి ఇతరికి తీవి పదార్థమును ఆశ చూపినట్లు తొలిట సకామకర్మలు నిర్దేశించడం ద్వారా వేదమును మనుజుని పరోక్షముగా చరణముక్తి పదమునకు నడిపించున్నవి. భాషల్లోని త్రైగుణ్యో విశ్వవేదో నిస్త్రైగుణ్య భవార్జున అని చెప్పండి. మానవ జీవితం యొక్క ముఖ్య గమ్యం భగవంతుని అవగాహన చేసుకోవడం కోసం ఉద్దేశించబడింది. కానీ ఈ లౌకిక ప్రపంచంలో ఉండే కార్యక్రమాల బట్ట ఆశపడి మొదటగా జీవుడు ఈ ప్రపంచాన్ని భోగించాలి అనే భావన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ భావనను పూర్తి చేసుకోవడం కొరకు లేదా ఆశని పూర్తి చేసుకోవడం కోసం, ఆశను నిలబెట్టుకోవడం కొరకు ఏ విధంగా తను ఆనందం పొందాలని పరిపరివేదగా పరితపిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు కూడా. అయితే దాని కొరకు ఈ యొక్క వేదాలన్నీ ఇవ్వబడ్డాయి అని చెప్పబడుతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు, బాలుడు ఔషధం సేవించడం తండ్రి తీపదార్థ ఆశ చూపినట్లు ఈ యొక్క వేదాలు కూడా జీవునికి ఆశ చూపిస్తున్నాయి. వేదాల యొక్క కర్మలు ఆచరించడం ద్వారా మనం స్వర్గలోకానికి పోవడం కానీ లేదా ఉన్నత లోకాలను ఆశ్రయించడం కానీ, గొప్ప ధనవంతులుగా జన్మ తీసుకోవడం కానీ, లేదంటే గొప్ప పరిపాలకులుగా జీవనం కొనసాగించడం కానీ జరుగుతుంది. ఇక్కడ భాషల్లో ఏమని రాస్తున్నారు, బద్ధ జీవితంలో అధిక భాగము ఇంద్రియ భోగ అందరికీ ఉందరు ప్రవృత్తిరేషాభూతానం, కనుక వైదిక కర్మకాండ వారికి స్వర్గలోక ప్రాప్తి లేదా సార్వభౌమత్వం వంటి సకామ ఫల ఆశ చూపి తాత్కాలిక ఇంద్రియ భోగ నుండి ముక్తి కలిగించును. మనందరూ కూడా తాత్కాలికమైన ఇంద్రియ సుఖాన్ని పొందడం కోసం తీవ్ర పరిశ్రమ చేస్తున్నాం. అందరూ ఈ విధమైన తాత్కాలిక సుఖం కోసం ప్రయత్నించకన్నా దీనికన్నా ఉన్నతమైన సుఖం ప్రయత్నించేయి, అది ఇటువంటి కార్యం చేయి అని వేదాలు చెప్తున్నాయి. ఆ విధంగా మనని ఈ భౌతిక సుఖాల నుంచి ఆశ నుంచి తప్పించి ఉన్నతమైన స్వగ్రహ ప్రాప్తి లేదంటే సార్వభౌమత్వం, రాజ్య పరిపాలన చేసే రాజుటువంటి పదవిని పొందే విధంగా ఆశ చూపించే కార్యక్రమం చేసే విధంగా కర్మకాండ మనకి బోధిస్తుంది. అంటే పరోక్షంగా మనని మనకి చైతన్యాన్ని వృద్ధి చేస్తుంది, అభివృద్ధి చేసే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా అంటే తీపదార్థాలు చూపించి చేదుమంది ఇవ్వడం. చిన్నప్పుడు కూడా మనం మందు స్వీకరించలేదంటే తీపి మందు మనకి ఇస్తానని మన తల్లిదండ్రులు మనకి ఆశ చూపిస్తుంటారు, అందరూ మనకు అనుభవమే. ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి పిల్లవాడు ఆ మందుని తీసుకోడు, పక్కన ద్వేస్తాడు. అందులో ఆ మందుని తీసుకోవాలంటే ముందు తీపదార్థాలు ఇస్తాం అని ఆశ చూపిస్తాం, అదేవిధంగా మనకి హోమియోపతి మెడిసిన్స్లో కూడా లోపల మెడిసిన్ ఉంటుంది, పైన ఏమో తీపి కోటింగ్ ఉంటుంది. మనం అబ్బా వంట చాలా బాగుందని మన నోట్లో వేసుకుంటాం, తీయగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదుగా ఉంటుంది. అంటే రోగికి ఔషధాన్ని తీసుకోవడం ఇష్టం లేదు, కానీ రోగాన్ని నివారణ చేయాలంటే వైద్యుడు ఏం చేస్తాడు? ఏదో ఒక ఆశ చూపించి అతనిలో రోగాన్ని నివారించడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మనం ఈ భౌతిక రోగం అనే స్థితిలో చిక్కుపోయాం, దీని నుంచి బయట వేయడం కొరకు భగవంతుడు ఈ వేదాలను కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ ఇటువంటివన్నీ ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయి, ఈ విధులు కర్మకాండ విధులను ఆచరించడైతే నీవు నీ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతావు, తిరిగి భగవత్ చైతన్యం పొందగలుగుతావు అని సందేశం చెప్తుంది. కానీ బద్ధజీవుడు అంటే ఈ సుఖాన్ని అనుభూతి పొందాలనే తీవ్ర ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి వేదాల్లో చూపించే ఈ ఆనందం కొరకు మళ్ళీ మళ్ళీ అవే చేయాలని తీవ్ర పరితప చేస్తున్నాడు. అదే ఇక్కడ చెప్తుంది. అందువల్ల అతడు మూర్ఖుడు అని చెప్తున్నాడు. మూర్ఖుడు అంటే చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉండడం సరైన పద్ధతి కాదు. మానవజన్మ యొక్క జీవిత లక్ష్యం ఏంటి? లౌకిక సకామకర్మల నుండి బయటపడితే ఈ సకామకర్మలు చేసి దీనిలో నిమగ్నం ఇక్కడే ఉండడం కోరం కాదు, దీని గురించి బయటపడడం కోసం ఉద్దేశించబడింది అని నిమ్మహారాజుకి ఆ నవయోగేంద్రుడు బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. కృష్ణ చైతన్యంలో మాయా చైతన్యం అనే రెండు ఉన్నాయి. కృష్ణ చైతన్యం అంటే కృష్ణ సంబంధ కార్యక్రమాలు చేస్తూ కృష్ణునికి అనుగుణంగా అనుకూలిస్త కృష్ణానుశీలనం, కృష్ణుని పరంగా జీవితాన్ని కొనసాగించడం. మాయా చైతన్యం అంటే ఏదే చైతన్యంతో అంటే ఏ చైతన్యంతో మనం భౌతిక కార్యక్రమం నిమగ్నం అవుతున్నామో అది మాయా చైతన్యం. ఇక్కడ మనం చెప్పుకున్న ఈ భౌతిక కర్మలు చేయడం ద్వారా మనం తాత్కాలిక సుఖాలు పొందడం కోసం పరితపించే ఈ కార్యక్రమాన్ని కూడా మాయా చైతన్యమే. అందులో మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామా మాయా చైతన్యంలో ఉన్నామా అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గమనించాలి. ఈ మాయా చైతన్యం మనని భౌతిక బద్ధ స్థితికి లేదా బద్ధ జీవితానికి కారణమైంది. ఎందుకు? ఈ ప్రపంచంలో మనం సుఖాలు అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తద్వారా రకరకాల దేహాలు మనం పొందే విధంగా ఇక తయారు చేస్తాం. అందులో ఈ యొక్క బద్ధ జీవితాన్ని బయటపడు అని చెప్తుంది. సకామకర్మని ఆపేసే దానివైపు పోవద్దు అని చెప్తుంది. అలా కాకుండా నీ జీవిత లక్ష్యం కృష్ణునే మార్చు అని వేదాలు చెప్తున్నాయి. కానీ మనం దాన్ని బట్ట ఆశ చూపించట్లేదు. ప్రస్తుత ప్రజలు ఎంత మందబుద్ధులుగా ఉన్నారంటే మనకి బద్ధ జీవితం అంటే ఏంటో, విముక్తి అంటే ఏంటో, అంటే ముక్తి అంటే ఏంటో మనకి అర్థం తెలియనంత పరిస్థితిలో ఉన్నాం. ఏది ఏంటో వ్యత్యాసం కూడా మనం గమనించలేకుండా ఉన్నాం. మనకున్న యొక్క జ్ఞానంతో లేదా తెలివితేటలతో లేదా గొప్ప అనుభవంతో జంతువులు ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాయో అటువంటి కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం. అందులో ఆ తెలివి కానీ ఆ యొక్క జ్ఞానం కానీ లేదంటే ఆ యొక్క అనుభవం కానీ పెద్ద గొప్ప విషయం కాదు. జంతువు కూడా సేమ్ అదే చేస్తుంది. మహాభారతం కూడా ఏమి వివరిస్తుంది? ఆహార నిద్ర భయమైదునంచ సమన్యమేతాన్ పశుభీనారాణం. ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, కొట్లాడుకోవడం, మైదిన జీవితం అనిపించడం ఇవన్నీ కూడా జంతువులకు మనుషులు సమానమే. కానీ పశువుల కన్నా లేదా జంతువుల కన్నా మానిషికి ఒక ఉన్నతమైన గుణం ఉంది, అదికో విశేషం. అదికో విషయం అంటే తెలివితేటలు. ఆ తెలివితేటలతో నువ్వు భగవంతుని అవగాహన చేసుకోవడం కొరకు మానవ జన్మ ఇవ్వబడింది. కానీ ధర్మైన హీన పశువు సమాన అయితే ఆ ధర్మాన్ని మనం విస్మరిస్తున్నాం అంటే విడిచిపెడుతున్నాం కాబట్టి పశువుతో సమానం అవుతున్నాం అని మహాభారతం వివరిస్తుంది. అయితే వాస్తవానికి కర్మల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సంతోషపరచడం. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ సకామకర్మలు చేయడం ద్వారా ముఖ్య ఉద్దేశం ఈ కర్మలు చేయడం ద్వారా విష్ణుని సంతోషపరచడమే. కానీ మనం విష్ణుని సంతోషపరచడం అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ యొక్క కర్మ చేయడం ద్వారా ఎటువంటి లాభాలు పొందుతాం, ఎటువంటి భోగాలు పొందుతామని దానికోసం ఆశపడుతున్నాం. అందులో మనసు ఆ విషయాల పట్ల ఆసక్తి పొందుతుంది కాబట్టి పరిపరి దేహాలను మనం తీసుకునే అవకాశం ఈ బౌద్ధత్వం మనకు కల్పిస్తుంది. అందులో మనం అటువంటి సకామకరం వైపు ఆశపడకూడదు. దాని నుంచి మనం బయటపడడం కోసం ప్రయత్నించాలి. కానీ కృష్ణుడు తన నుంచి ఈ జీవాత్మను కూడా వేరేయే తిరిగి నా దగ్గర రావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ బద్ధస్థితిలో ఉన్న మనం, అంటే ఈ భౌతిక సుఖాలకి అలవాటు పడిన మనం, తిరిగి ఆయన దగ్గర వెళ్ళడానికి ఆశ చూపించట్లేదు. మన ఆసక్తి అంతా ఏ విధంగా ఉంది, ఈ ప్రపంచంలో ఏ విధంగా ఆనందం పొందాలి అని మనం పరిశ్రమ చేస్తున్నాం. ఈ పరిశ్రమ చేస్తూ రకరకాల దేహాలు మనం పొందుతున్నాం. ఈ విధంగా దేహాలు పొందుతున్నాము, మళ్ళీ దుఃఖాలు కూడా పొందుతున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించలేని పరిస్థితిలో ఉన్నాం. అది మనకు అలా ఆలోచన కూడా చేయట్లేదు. అది ఏ విధంగా ఉందంటే, ప్రభాకర్ ఇచ్చే అనాలిసిస్ ఏంటంటే, చాకలి వాని గాడితో పోలుస్తున్నారు. మనందరికీ తెలిసిందే, సమాజంలో చాకలి వాళ్ళు గాడిద మీద ఎంతో బరువైన మూటలు వేస్తారు. ఆ బరువైన మూటలు మోస్తూ చాకలి రోజంతా కష్టపడుతుంది. అది అనుకుంటుంది, నేను నా యజమాని దగ్గర ఇంత కష్టమైన బరువు మోయిపోతే నాకు గడ్డి దొరకదు, నేను జీవించలేను అని అనుకుంటుంది. పెద్దప్రభు కూడా దీనికి ఇంతమంది వచ్చాను కథ కూడా చెప్పున్నారు. ఒక చాకలి వాని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద చాకలివాడు బోర్డు బరువు వేసి పట్టుకెళ్తూ ఉండేవాడు. ఒకరోజు తన యొక్క ధనంతో అవతల ఊళ్ళోంచి ఉప్పు మూటలు కొనుక్కొచ్చాడు. ఈ ఊళ్ళో ఉప్పు అమ్ముదామని ఆ ఉప్పు మూటలు గాడిద మీద వేశాడు. గాడిద బరువు మోసుకుంటూ వస్తుంది. మార్గ మధ్యలోని ఓ చిన్న కాలు పట్టుకొచ్చింది. ఆ కాలు ఎంత లోతుందంటే నడుము లోతుంది మనిషికి. గాడికి ఎంత లోతు వస్తుంది, ఇమాజిన్, దానికి కూడా నడుములోతే వస్తుంది. అయితే చాకలివాడు నిద్దడు అడుపుకి వెళ్ళిపోయాడు. గాడిదకి అయ్యి రా అని చెప్పాడు. గాడిద ముందు భయపడింది, నీటిలో దిగితే నా పరిస్థితి అవుతుంది, ఆల్రెడీ చాలా బరువు ఉంది, దీనికని తడి దిగితే ఏముంది, మరొకటి బరువు అవుతుంది, ఎట్లా అనుకుంది. సరే ఏం చేస్తాం, కొడతాడ ఉద్దేశంతో లోపల దిగింది. నీటిలోకి ఎప్పుడే దిగిందో నీటికి ఉప్పు కరిగిపోయింది, మూటలు తేలికైపోయి గాడిద అనుకుంది ఇది చాలా బాగుంది అనుకుని నీటిలోంచి బయట రాకుండా కొంచెంసేపు అటు ఇటు అక్కడ ఉంది. పరిస్థితి గమనించిన ఆ చాకలోడు ఏం చేశాడు, కర్రపెట్టి లాగ కొట్టాడు. ఎండ పరిగెట్టు బయటకు వచ్చింది. వచ్చేసిన తర్వాత చూస్తే ఇంతకుముందు ఏదైతే బరువు మోసానో చాలా తక్కువ ఉంది. అబ్బా చాలా బాగుంది, నా యజమాని నేను చాలా మోసం చేశాను పట్టుకుని వచ్చేసింది. ఈ విషయాన్ని యజమాని గమనించాడు. ఇది చాలా తెలివిగా పనిచేసింది, నది కాలువ మధ్యలోకి వచ్చి కొంచెంసేపు ఉండి ఉప్పు అంతా కరగబెట్టేసింది. ఈ విధంగా నా యొక్క లాభంతో పోయింది, దీని పని రేపు చెప్తానులే అనుకున్నాను. మరుదని ఏం చేశాడు, అదేవిధంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకునే ముందు దాని మీద మూటలు బరి వేసే ముందు గుడ్డపిల్లికలు మూటలు వేశాడు. గుడ్డపిల్లిని తెలుసు కదా, బట్టలు గోనుబత్తలు అన్నమాట. ఆ బరువు అటు ఇటు వేశాడు, దాని మీద ఉప్పు మూటలు పెట్టాడు, నడిపించాడు. ఇప్పుడు నిన్నటికన్నా ఎక్కువ బరువు ఉంది. గాడిద అనుకుంది, నో ప్రాబ్లం, నది ఎట్లా వస్తుంది కదా, నదిని దాటేస్తే ఉప్పు అంది కరిగిపోద్ది, ఏం కాదులే అనుకుంది. ఆ విధంగా నదిలో దిగింది. నదిలో దిగ్గానే ఏమైంది, నీరంతా కూడా బట్టలు పీల్చుకున్నాయి. మామూలు బట్టలు కొంచెం తేలిక ఉంటాయి, తడి బట్టలు ఏంటో ఉంటాయి, బరువు అయిపోతాయి. అప్పుడు నదిలోంచి బయట రాలేకపోతుంది. ఆల్రెడీ పైన ఉప్పు మూట, దాని కింద తడి బట్టలు తప్పడం ఇంకో మూట, రెండు మూటలు లాగలేక రెండు గాలు అటు ఇటు సాగిపోతూ ఉన్నాయి. ఇంకా రాలేక ఓం ఓం అరుస్తూ ఉంది. గాడిదని చూసాడు పరిస్థితి. ఇది ఎట్లయినా తీరా ఉద్దేశంతో మళ్ళా ఆ యొక్క చాకరవాడు మళ్ళీ గట్టిగా తినిపెట్టి లాక్కుని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇంతమంది ఎంత బరువు వస్తుందో దానికి మూడింతలు ఎక్కువ బరువు మోస్తూ చాలా కష్టంగా ఆ పరిస్థితి ఆ యొక్క ప్రాంతం చేరుకుంది. ఇట్లా గాడిది తెలివితేటల ప్రభుత్వం ప్రదర్శిస్తుంటాం మనం కూడా ఈ యొక్క సమాజంలో. అనవసరమైన సమస్యల్ని, అనవసరమైన కార్యక్రమాలను మనం నెత్తేసుకుని నేను చాలా బాధ్యతగా ఉన్నాను నా యొక్క దేశం పట్ల, నా యొక్క కుటుంబం పట్ల, నా యొక్క వర్గం పట్ల, నా యొక్క జాతి పట్ల, అని అనవసరమైన విషయాలు నెత్తరేసుకుని మనం ఈ పరిశ్రమ చేస్తూ ఉంటాం. మనం ఏ విధంగా అనుకుంటామంటే, నేను లేనట్టయితే నా కుటుంబం, నా జాతి, నా వర్గం, దేశం వారు ఎంతో విలపిస్తారు, కాబట్టి నేను మరణించే వరకు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాను, ఇది నా బాధ్యత అని అనుకుంటాం. ఇది మన యొక్క పరిస్థితి. సమాజాన్ని చూస్తుంటే ప్రజలు ఎంత కష్టపడి పనిచేస్తారంటే, ఇంతకుముందు చెప్పుకున్న గాడిదకన్నా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నాం. గాడిదకి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుంది, తర్వాత ఇంటికి వచ్చి గడ్డి మేసి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం ప్రజలు రోజుకు 18 గంటలు 16 గంటలు పనిచేస్తారు, మరి గాడిదకన్నా ఎక్కువే. అప్పుడు గాడిదలా కష్టపడతాం అనే మాట గాడిదకు అవమానం. అందులో మనం గాడిద అనే మాట మాట్లాడకూడదు. గాడిద కన్నా ఘోరంగా కష్టపడుతున్నాం కాబట్టి మనం గాడిదని ఉదాహరణగా తీసుకోవడం అనేది సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. కానీ అంతగా కష్టపడుతున్నావు కదా మనం అనుకుంటున్నాం, ఈ విధంగా నేను యజమాని దగ్గర పనిచేస్తే కానీ నాకు గడ్డి దొరకదు అనుకున్నాం. కానీ అది ఆ గడ్డి బయట ప్రపంచంలో ఎంతో ఉంది, హాయిగా 4 గడ్డి ముక్కలు తీసి హాయిగా జీవితం గడపచ్చు. కానీ నేను యజమాని దగ్గర పనిచేస్తే కానీ నాకు గడ్డి దొరకదు అనుకుని ఉదయం సాయంత్రం వరకు రెయిన్ బోర్డు పనిచేస్తుంది. అదేవిధంగా మనం కూడా మన నిజీవితంలో జీవనావసరాల కోసం మనం ఎక్కువ కష్టపడడం అవసరం లేదు. శ్రీమద్ భాగవతం చెప్తుంది, భగవంతుడు ప్రతి జీవి కూడా తన నిత్యావసరాలు ఇవ్వడం కొరకు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, అంటే అవసరాల కోసం. కానీ అవసరాలు మనం తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేయట్లేదు, కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అవసరాలు వేరు, కోరికలు వేరు. భగవంతుడు మనకు అవసరాలు తీసుకోవడం కోసం అన్నీ ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. కానీ అవసరాలతో మనం సంతృప్తి పడకుండా కోరికలను సంతృప్తిపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అవి తీరవాయే. కోరికలు అన్లిమిటెడ్, ఒకటి తర్వాత వస్తూనే ఉంది. అందులో కోరికల కోసం ఎంత మనం సంతృప్తిపరచుకోవడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క సంతృప్తిని దొరకదు. ఒకదు మనం జీవితాంతం కష్టపడుతూ ఉండాల్సిందే, ఎందుకంటే కోరిక అంతూ లేదు కాబట్టి. ఇలా మనం ఈ కోరికలను సంతృప్తిపరచుకోవడం కోసం వెర్రివేగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి శ్రీమద్ భాగవతం 5వ స్కంధం ఏం చెప్తుందంటే, 5వ స్కంధం 5వ అధ్యాయం 4వ శ్లోకం, నూనం ప్రపత్త కృతే వికర్మ అంటుంది. ఈ కోరికల్ని సంతృప్తిపరచుకోవడం కొరకు అడ్డదారుల్లో పాపకర్మను అనుసరిస్తూ ఉన్నాం. ఈ విధంగా రజో తమో గుణాల్లో మనం ఉన్నప్పుడు వికర్మలో పాల్గొంటాం. ఇంతకుముందు కర్మ, వికర్మ, అకర్మ మూడు చెప్పుకున్నాం. కర్మ అంటే వైదిక కర్మకాండలో ఇచ్చిన నియమ నిబంధనలు అనుసరించడం కర్మ. వికర్మ అంటే వైదిక కర్మకాండలో ఇచ్చిన నిషేధాలు, ఇవి చేయకూడదు, ఈ చెయ్యొద్దు అని చెప్పే పనులు మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన రజో తమో గుణంలో ఉన్నాం కాబట్టి. ఆ విధంగా మనం శాస్త్ర నిబంధనలు లెక్క చేయకుండా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాం. ఇది మన పరిస్థితి. ఎందువరకు మన కోరికలను సంతృప్తిపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం వికర్మ కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందువల్ల? తమో రజో గుణం ఉండడం వల్ల. ఆ విధంగా మనం శాస్త్రాల నిబంధనలు లెక్క చేయకుండా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాం. బట్ ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం? బయోర్ రీడింగ్ మనకి చాలిన ధనము మైదున సుఖం దొరకట్లేదని ప్రభుపాద చెప్తారు. చాలిన ధనము మైదున సుఖం దొరకట్లేదు. ఇంతమంది మనం ఏం చెప్పుకుంటున్నాం? మన అవసరాలకి ఇవ్వబడిన అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. జీవుడు తన ఆహారం పొట్టపోషణ కొరకు ధనము, సంపద, ఆహారము, వసతి అన్నీ సమృద్ధిగా ఇవ్వబడ్డాయి. అవి జీవునికి రెడీగా ఉన్నాయి. కానీ మనం ఆ అవసరాలు కాకుండా కోరికలను సంతృప్తిపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుపాదులు ఒక ఉపన్యాసం ఏం చెప్తున్నానంటే, కుటుంబాన్ని నడపాలనుకునే వ్యక్తి, అంటే జీవనం కొనసాగించిన వ్యక్తి, ఒక ఆవు, ఒక ఎద్దు, ఎకరం పొలం ఉంటే అతని జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేదు, సుఖవంతంగా జీవితం కొనసాగిస్తాడు. ఎద్దుతో ఎకరం పొలాన్ని దున్నుకుంటాడు, దానిలో ధాన్యం కానీ కూరగాయలు వేసుకుంటూ కాలం పెడతాడు. ఆవు యొక్క పాలను స్వీకరించు రకరకాల వంటకాలు స్వీకరిస్తాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం నడుపుతాడు. కానీ మనం వీటన్నింటిని పక్కన పెట్టాం, వైదిక నిబంధనలు ఇచ్చిన ఈ యొక్క వ్యవసాయాన్ని పక్కన పెట్టాం, ఆవు పాలన ఇద్దరు కూడా మనం పక్కన పెట్టి వేరే వ్యవహారాల్లో మనం నిమగ్నమై ఉండడం వల్ల మన కోరికల్ని సంతృప్తిపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా చాలిన ధనం దొరకట్లేదు. నౌడే సొసైటీలో 20,000, 30,000, 50,000 సంపాదిస్తున్నా కూడా మనిషి నా ఇంకా సరిపడలేదండి, ఇంకా సరిపడలేదు అంటున్నాడు. ఎందుకోసం అంటే కోరికలు ఎవరు సంతృప్తిపరచలేదు, ఎవరి తరం కూడా కాదు. అదేవిధంగా మైదున సుఖం దొరకట్లేదు. ఇక్కడ మనం ఈ మైదున సుఖం పొందడం కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ప్రపంచంలో మన సుఖం అనే ప్రశ్నే లేదు, ప్రపంచంలో మనకి సుఖం అనే ప్రశ్న లేదు, కానీ సుఖం ఉంది అనుకుంటున్నాం. ఇది మన యొక్క భ్రాంతి. ఆ సుఖాన్ని కోసం మనం తీర్చుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నేవి నేను ఇతరునికి సేవ చేయడం ద్వారా, లేదు ఈ పని చేయడం ద్వారా నా సుఖం వస్తుందేమో అని ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ విఫలమవుతున్నాం. సరే, ఇది వదిలేసి ఇంకోటి పట్టుకుంటున్నాం. ఈ పని చేయడం ద్వారా, ఈ వ్యక్తి సర్వీస్ చేయడం ద్వారా నాకు సుఖం వస్తుందేమో అని అక్కడ చేస్తున్నాం, అక్కడ విఫలమవుతున్నాం. ఇలా ఒకరితో ఒకటి కార్యక్రమం మారుస్తూనే ఉన్నాం, పనులు మారుస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా మన సుఖం పొందట్లేదు. ఇది మన పరిస్థితి. ఆ విధంగా మనం మాయకు వశులై దానికి ఆకర్షించబడి ఒకటి తర్వాత ఒకటిగా మనం కష్టాలు పొందుతూనే ఉన్నాం, దానికి గురవుతూనే ఉన్నాం. కానీ మనం గుర్తించట్లేదు, నేను ఇంత భయంకరంగా కష్టాలు అనుభవిస్తున్నాను, ఇంత భయంకరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను, నేను మళ్ళా ఇంకో దేహం ఈ భౌతిక అస్తిత్వం పైన ఆసక్తి కలిగి ఉండడం వల్లే నాకు మరొక దేహాలు వస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించలేకుండా ఉన్నాం. ఇది మన పరిస్థితి. ఎంతకాలం అయితే మనం ఆ విధంగా గుర్తించకుండా ఉన్నామో మనం పశుతో సమానం అని శాసనాలు వివరిస్తున్నాయి. ఎందువరకు పశువు తిరిగి తను మళ్ళా జన్మిస్తానన్న విషయాన్ని గుర్తించలేదు. ఉదాహరణకి కుక్కను కానీ లేదంటే ఆవును కానీ మన ఇంటి ఆవరణలో ఉన్నప్పుడు అదేదైనా తిన్నదనుకో, ఆవు ఏదైనా ఒక తోటలో ఉన్న మొక్కలు తినేస్తుంది అనుకో, మనం కర్ర పెట్టి ఒక గడ్డకు దెబ్బ వేస్తే ఆవు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, మళ్ళా అరగంట గంట మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ తింటుంది. అది నన్ను కొట్టారనే విషయం మర్చిపోతుంది, నేను అక్కడికి వెళ్తే నన్ను తిడతారు కొడతారు అనే విషయం కూడా మర్చిపోతుంది. దానికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. దానికున్న తెలివి బుద్ధి ఏంటి? నేను ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, నేను ఏ విధంగా ఇతర దీంతో ఎదుర్కోవాలి, నేను ఏ విధంగా మైదం కనిపించాలి, నేను ఏ విధంగా నిద్రపోవాలి, ఇదే పశువుల బుద్ధి. కానీ అదే మనిషికి ఒక ప్రదేశంలో ఏదో వస్తువు తీసుకుంటున్నాడు అనుకో, వేరే వ్యక్తి అతను దండించినా తిట్టినా మళ్ళా ఆ వస్తువు తీసుకోవడానికి అతను ఇష్టపడ్డు, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకు మనం ఆలోచిస్తాం, అక్కడ వెళ్తే నన్ను అతను తిడతాడు లేదు కొడతాడు, నేను ఎందుకు అతని చేత తిట్లు తినాలి అనే మన పని చేయకుండా ఉంటాం. ఇది మనిషికి ఉన్న ఆ తెలివితేటలు. ఈ తెలివితో మనం మనని ఉద్ధరించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ బంధించబడడానికి కోసం మనం ప్రయత్నం చేయకూడదు. అదే శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో మనకున్న ఈ జ్ఞానంతో భగవంతుని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం ఈ భౌతిక వ్యామోహాల్లో పూర్తిగా నమ్మకం అయిపోయాం కాబట్టి. అందుకే చేతన చరిత్రం ఏం చెప్తుంది, మాయాముగ్ధో జీవోర నహి స్వత కృష్ణ జ్ఞాన్. ఎవరైతే మాయతో ముగ్ధులవుతాడో అటువంటి వాడు స్వతగా కృష్ణుని అర్థం చేసుకోలేడు. జీవేర కృపార కోయిల్ కృష్ణ వేద పురాణ్ అంటుంది. దాని అర్థం ఏంటంటే, మాయకు వశుడైన జీవి సుప్రయత్నం ద్వారా కృష్ణుని తెలుసుకోలేడు. ఈ భౌతిక వ్యామోహంలో నిమగ్నమైన వ్యక్తి భక్తి యోగాన్ని స్వీకరించడం కానీ, కృష్ణుని శరణాగతి పొందడం కానీ, కృష్ణుకు భక్తిని జీవితాన్ని అనుసరించడం కానీ చాలా కష్టం చేయడం. అందులో మీరు ఎవరైనా బయట వ్యక్తుల్ని మీరందరూ కృష్ణ చేతను స్వీకరించండి, మా యొక్క ఇస్కాన్ మందిరం రండి అంటే, నేను చాలా బిజీగా ఉన్నామండి, నా టైం ఖాళీ ఉంటే వస్తాను, నేను ఆపండి ఈ పని ఉందని మనం చాలా చెప్తుంటాం. ఎందుకు ఆ విషయాల పట్ల మనం పూర్తిగా నిమగ్నమై ఉన్నాం, దానిలోనే మనం బయటపడలేని పరిస్థితిలో ఉన్నాం. దాని కొరకే కృష్ణుడు మనకి ఏం ఇచ్చాడు, ఈ యొక్క పురాణాలు శాస్త్రాలు ఇచ్చాడు, వైదిక సాహిత్యాన్ని అనుబంధ శాస్త్రాన్ని మనకు అందించాడు. వీటిని స్వీకరించి మనం రజోతమగుల నుంచి విముక్తి కావడం కొరకు. మనం ఎప్పుడైతే శాస్త్రాలు మనం అధ్యయనం చేస్తామో అప్పుడు మనకి స్థితి అర్థమవుతుంది, నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నాను. మనం తమో రజోగుణంలో నిమగ్నమై ఉన్నాం కాబట్టి శాస్త్రాలు ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో పద్ధతి ద్వారా, అప్పుడు మనం గుర్తిస్తాం మన స్థితిని, తిరిగి దాని నుంచి బయటపడడం కొరకు, విముక్తిని పొందడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అందుకోసం కృష్ణుడు మనపైన అపారమైన కృపతో ఈ వేదవాక్యాన్ని మనకు అందించాడు. ఎందుకొరకు, మానవ జీవితం భౌతిక బంధం నుంచి విముక్తి కోసం ఇవ్వబడింది. అందుకోసం మానవ జన్మ ఇవ్వబడింది, మరే ఇతర కార్యక్రమం కోసం కాదు. 84 లక్షల జన్మలో చివరిగా వచ్చేది మానవ జన్మ. ఈ మానవ జన్మలో నీవు తిరిగి భగవంతుని ధామాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించకపోతే మళ్ళా నువ్వు వెనక్కి అంటే జంతు సామ్రాజ్యంలోకి వెళ్తావు. బైబిల్లో కూడా జీసస్ చెందుతున్నా అంటే, భగవంతుడు తనలాంటి దేహాన్నే మానవునికి ఇచ్చినాడు అని చెప్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, భగవంతుడు కూడా ఒక స్వరూపం, ఆయన కూడా మనలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు. ఆయన సత్యాన్ని స్వరూపుడు, మనం కూడా సత్యాన్ని స్వరూపమే, ఆయనలో పార్ట్ అండ్ పార్ట్స్ జీవాంశం. అయితే మనం ఈ భౌతిక దేహం తీసుకుని ఇక్కడ ఆయనలా ప్రవర్తించడం కొరకు లేదా ఆయనలాగా సుఖించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇది తప్పు అవగాహన. ఆ తప్పు అవగాహన తొలగించడం కొరకే ఈ యొక్క వైదిక నిబంధనలు ఇవ్వబడ్డాయి. వాటిని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో తద్వారా మనం దాని నుంచి బయటపడగలుగుతాం. మరి నిజాన్ని చూసినట్టయితే ఏదైతే ఈ ప్రపంచంలో మనం పొందుతున్న సుఖమో దుఃఖమో ఉందో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధించిన కావు, అంటే నిజాన్ని మనకు సంబంధించిన కావు. ఇదే విషయాన్ని భగవద్గీత 2:14 ఏం చెప్తుందంటే, మాత్రా స్పష్టాస్తు కౌంతే శీతోష్ సమదుఃఖద ఆగమాపాయన అనిచ్చ క్షామ శిశస్సు భారత. ఈ ప్రపంచంలో మనం పొందే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ తాత్కాలికాలు, ఇవి ఆత్మ సంబంధించిన కావు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. అయితే ఆత్మ దేహంతో తదాత్మ్యం చెందింది కాబట్టి ఇది నేనే పొందుతున్నా అనుకుంటుంది, కానీ నిజానికి ఆత్మకేమి సంబంధం లేదు. మరి ఆత్మ ఆ విధంగా భావించిన కారణం ఏంటంటే, దానికి అక్కడ ప్రభుపాద ఉపన్యాసం ఏం చెప్తుందంటే మనస్సే కారణం అంటున్నారు. ఎందుకు మనస్సు కారణం అంటే, మనసు అనేది 5 రకాల ఎలిమెంట్స్లో సెంటర్లో ఉంది. మొదటిది దేహము, తర్వాత ఇంద్రియాలు, తర్వాత మనసు, మనసు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారం. ఈ సెంటర్లో మనసు ఉంది. అయితే మనసు భౌతిక ఆకర్షణ చేత, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కృష్ణుని విశ్రమించి కృష్ణుని యొక్క మాయాశక్తికి ఆధీనం ఎందుకు కాబట్టి అది ఇంద్రియాలతోనూ బుద్ధి తర్వాత దేహంతోనూ సంబంధం ఎక్కువగా కలిగి ఉంది. తద్వారా బుద్ధిని తర్వాత అహంకారాన్ని కూడా తన అదుపులోకి తీసుకుంది. అందులో మనం ఈ భౌతిక బంధాలు చిక్కుని పరిభ్రమిస్తూ ఉన్నాం. దానికి ప్రభాద ఏం చెప్తుందంటే, ఏం చెప్తానంటే మనం ఎప్పుడైతే మనసుని మనకి స్నేహితునిగా మార్చుకుంటామో అప్పుడు ఆ బద్ధ సృష్టి బయటపడే అవకాశం ఉంది అంటారు. దానికి ఆరాధ్యం 6 శ్లోకం ఏం చెప్తుంది, ఉద్ధరేత ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మహీ బంధు బంధురాత్ విప్రాత్మ. మనసే మనకు శత్రు, మనసే మనకు మిత్రుడు. అందులో మనసును మనం మిత్రుడుగాను శత్రువుగా చేసుకోవాలని మన మీద ఆధారపడి ఉంది. అయితే మనం అనుకుంటున్న ఈ శ్లోకం ప్రకారం ఇక్కడ మీరే కదా ప్రభు చెప్పారు మనసుని మనం స్నేహితుగా చేసుకోమని చెప్తున్నారు కదా, మరి నేను కూడా మనసుతో స్నేహం చేస్తున్నాను అంత తప్పే ఉంది అనుకోవచ్చు. ఇక్కడ చిన్న త్రికాసు అంటే కుడార్థం ఉంది. కృష్ణుడు చెప్తుంది మనసును నీకు మిత్రుడిగా చేసుకోమని, మనం చేస్తున్నాం మనసుకు మిత్రుడిగా అవుతున్నాం. మనసుకు మిత్రుడు అవడం ద్వారా మనం భౌతిక రోగం అంటుకొని పరిపరిధి దెబ్బలు తీసుకుంటూ కష్టాలు అనిపిస్తున్నాం. మనకి మనసు మిత్రుడైనట్టయితే మనం కృష్ణ చేతనవంతంగా జీవితం గడగలుగుతాం. అందువల్ల మన మనసుకి మనకి మిత్రుడిగా చేసుకునే విధంగా తయారు చేసుకోవాలి. అప్పుడు మనం ఈ కృష్ణ చేతనలో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం భక్తి సేవలో అభివృద్ధి సాధించవచ్చు. అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, సకామ కర్మ ఫలంపై యత్నించి గతప క్రమంగా నిజమైన జ్ఞానశక్తి చేరవలసిన అవసరం చైతన్య ఉద్యమంలో లేనేది. మహాప్రభు ఈ విధానం అంతా చేసిన అవసరం లేదు, కర్మకాండ అనుసరిస్తూ క్రమక్రమంగా నువ్వు ఒక చైతన్యం పొంది ఈ స్థితిని పొందనుంది అవేం అవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేసినట్టయితే ఆ సుఖాల కోసమే పరిపూర్ణిస్తావు కానీ నిజమైన జీవిత లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతావు. అందుకే చైతన్య మహాప్రభు ఉద్యమంలోని ఈ హరినామం సంకీర్తన చేయడం ద్వారా మనం ఈ బద్ధశ్వాసం బయటపడచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకొరకంటే ఈ కలికాలం అనేది జలము, పృథ్వీ, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం వంటి సకలము కూడా కంప్లీట్గా కలుషితం అయి ఉన్నాయి. వాతావరణం కలుషితమై ఉంది, మనసు కలుషితమై ఉంది, పరిస్థితులు కలుషితమై ఉన్నాయి. వ్యక్తి ఏ రకంగా కూడా భక్తి సేవ ఆచరించడం చాలా కష్టం. మరి ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఒకే ఒక మంచి అవకాశం ఉంది, కీర్తనాదేవస కృష్ణస్య ముక్త సంగ పరమ విజేత. ఎవరైతే కృష్ణుని యొక్క నామ సంకీర్తనం చేస్తాడో, కృష్ణుని యొక్క నామజపం చేస్తాడో, కృష్ణు యొక్క దివ్యలీలను మననం చేస్తాడో, శ్రవణం చేస్తాడో, అటువంటి వ్యక్తి తను తాను పవిత్రీకరణ చేసుకుంటాడు అని చెప్తుంది. మన యొక్క మనసుని చైతన్యాన్ని పవిత్రీకరణ చేసుకోకుండా కృష్ణ చైతన్యంలో కానీ భక్తియుత మార్గంలో కానీ మనం అభివృద్ధి చెందే అవకాశం లేదు, చాలా కష్టం. అందువల్ల శాస్త్రాలు ఏమి వివరిస్తాయంటే పుణ్య కృష్ణ శ్రవణ కీర్తన అంటున్నాయి. కృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని మనం శ్రవణం చేయాలి, తర్వాత కీర్తించాలి. ఈ శ్రవణ కీర్తనలు ఎప్పుడైతే మనం బాగా చేస్తామో, అత్యంత తీవ్రతగా ఆచరిస్తామో, అది మనని త్వరితగతిని పరిశుభ్రం చేస్తుంది, క్లీన్ ఇంటర్నల్గా మన చైతన్యాన్ని పరిశుద్ధం చేస్తుంది, మనసును కూడా పవిత్రం చేస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే పవిత్రం అవుతాయో మన భక్తి సేవలో స్థిరంగా నిలవడానికి అవకాశం ఉంటుంది, భక్తి యోగంలో అభివృద్ధి చెందడానికి కూడా మనకు అవకాశం ఉంది. అందులో ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగాను కలిదోషే నిదే రాసిన ఇటువంటి దోషాలతో కూలుకొని ఈ కలికాలంలోని ఒకే ఒక్క గొప్ప అవకాశం ఉంది, హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడం. దాని ప్రభుపాద ఏమనిస్తానంటే, ఈ కలికాలంలోని భగవంతునామం జపం చేయడం అనేది నిర్దేశించబడినప్పుడు కూడా మా గురు మహారాజు అంటే ప్రభుపాద గురువు గారు మత్స్యదాన మహారాజు 64 మాలలు జపం చేయనట్టయితే అతను పతితుడిగానే గుర్తించాలని చెప్తున్నారు. కానీ నేను అంటే ప్రభుపాద గారు మీ అందరి కొరకు 16 మాలలు జపం చేయమని నిర్దేశం చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 16 మాలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని ప్రభుపాద గారు అక్కడ లెక్చర్లకు కోట్ చేస్తారు. మరి మన పరిస్థితి కూడా అదే ఉంది. ఉదయాన్నే 6:30-7 గంటల లోపు మనం 16 మాలలు పూజ చేసుకోవాలి. ఆ 16 మాలలు పూజ చేసుకోవడానికి మనం ఎంత ఇబ్బంది ఎదుర్కొంటాం అంటే ఇంత అంత కాదు. మన సత్వగుణంలో ఉన్నప్పుడు నేను హరే కృష్ణ మహామంత్రం బాగా జపం చేయాలి అని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరే అని చాలా కాన్షియస్గా జపం చేయడం కొరకు ప్రయత్నం చేస్తాం. భాగవతం వినడం కోసం నేను నిద్రపోకూడదు, చాలా అలర్ట్గా ఉండాలి, భాగవతం బాగా వినాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ క్విజ్ కాంటెస్ట్ ఉంది కాబట్టి దానిలో మంచి మంచి ఆన్సర్స్ అని చెప్పాలని చాలా కాన్షియస్గా ఉండడం కొంత ప్రయత్నం చేస్తాం. సత్వగుణంలో ఉన్నప్పుడు మన తలక యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి. అదేవిధంగా సేవ చేస్తున్నప్పుడు నేను బాగా చేయాలి, నా యొక్క అథారిటీ ఇచ్చిన సేవను సంతృప్తిపరచడం చేయాలి, ఏ వస్తువులు కూడా దుర్యోగం చేయకుండా ఉండాలి అనే కాన్షియస్తో వర్క్ చేస్తాం. ఇతరులతో మెలుగుతున్నప్పుడు వారితో చాలా మృదువుగా మాట్లాడతాం, ఎంతో పలక్రమంగా మాట్లాడతాం, అన్నీ కూడా నవ్వుతూ పనులు చేస్తాం. చదువుకుంటున్నప్పుడు భగవద్గీతలో కానీ భావతంలో కానీ విషయాల్ని ఆ యొక్క కృపాదర సందేశాలని హృదయానికి తీసుకునే విధంగా మనం ఎంతో ఆస్వాదిస్తాం. ఇది సత్వగుణంలో ఉన్నప్పుడు మన స్థితిగతులు ఎలా ఉంటాయి. కానీ రజోగుణంలో ఉన్నప్పుడు మన కార్యక్రమం పూర్తిగా మారిపోతాయి. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటాం, ఒక పక్క జపం జరుగుతుంటుంది, రెండో పక్క ఆలోచనలు పరిగెడుతుంటాయి. లేదు అంటే ఆలోచన లేదంటే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, హరే కృష్ణ అంటూ ఉంటాం. ఆ మంత్రం పూర్తి కానే కాదు, మధ్యలో ఏంటి మధ్యాహ్నం సబ్జీ ఏంటి అయింది అని అడుగుతాం. లేదంటే సేవ ఏంటి, నిన్న సేవ పూర్తిగా చేసేవా అని పక్క అడుగుతాం. లేదు నిన్న పుస్తకం ఏం చదువుకున్నావు, క్విజ్లో బాగా చదువుకున్నావా, ఆ విషయాల గురించి అడుగుతాం. హరే కృష్ణ మంత్రం ఒక పూర్తిగా కానే కాదు, పక్క వాళ్ళతో ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. ఇది పూర్తి చేసినట మళ్ళీ హరే రామ 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 హరే హరే మళ్ళీ పూర్తి చేస్తాం. ఇలా చేయడం ద్వారా ఈ హరే కృష్ణ మహామంత్రం మనం సరిగ్గా జపం చేయలేదు, అంటే రజోగుణంలో ఉంది. అంటే ఏదో విధంగా నేను ఏ విధంగా లాభం పొందాలి ఇతరుల నుంచి, ఈ స్వభావం కలిగి ఉంటాం. అదేవిధంగా భాగవతం చదువుతూ వింటున్నప్పుడు మన మనసు రకరకాలుగా పరిభ్రమిస్తుంది. కొంతసేపు భాగవతం వింటూ ఉంటాం, కొంతసేపు సర్వీసులో ఏమవుతుందో, లేదా తొందరగా భాగవతంలో స్ఫూర్తి అయితే రెస్ట్ తీసుకుంటూ బాగున్నాను, నిన్నంతా బాగా టైర్డ్ అయిపోయాను, నగర సంగతిని చేసి వచ్చి, ఇలా ఆలోచన అడ్డు పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా సేవ చేస్తున్నప్పుడు మన కార్యక్రమం, నేను సేవ చేస్తున్నప్పుడు నా యొక్క అధికారులు ఇచ్చిన సేవ చేసి నన్ను చూసి అందరూ కూడా పొగడాలి, బా చాలా బాగా చేసావయ్యా అని మనం ప్రశంసించాలి. అలా పొగిడితేనే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏమన్నా మనం చేసిన పనికి వాళ్ళు కొంచెం నిషేధం చేసినా లేదా నిర్బంధించినా మనం బ్యాడ్ ఫీల్ అవుతాం. ఇలా పేరు కోసం లేదంటే లాభం కోసం చేసే కార్యక్రమాలు కూడా రజోగుణ కార్యక్రమాలు. అదేవిధంగా తమోగుణ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ అంటాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. మళ్ళా హరే రామ నిద్ర నుంచి వెళ్ళుకుని అంటాం. ఒక మాక ఒక పక్క హరే కృష్ణ మంత్రం జపం తిరుగుతూనే ఉంటుంది, మాలు తిరిగిపోతూ ఉంటూ ఉండి పోసలైతే ఒకటి కూడా కిందకి వెళ్తూ పైకి వెళ్తూ అక్కడే ఉంటాయి. టైం చూస్తే 6:30 అయిపోయింది, అరే అప్పుడే 6:30 అయిపోయిందా, ఎన్ని మాలు ఉన్నాయి చూసుకుంటే, అరే అయితే అయ్యా ఇది మిగతా పూర్తి కాలేదా, మనం అనుకుంటే జపం చేశానా చేయలేదా డౌట్. చేశాను అనుకోవడానికి వీల్లేదు, చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. చేశానంటే ఒకటి కూడా వినలేదు కదా, చేయలేదంటే ఏం చేసాం అని నిద్రపోయాం. ఇలా మన పరిస్థితి తమగుళ్ళు ఉంటుంది. అదేవిధంగా భాగవత కర్తలతో ఉన్నప్పుడు కూడా మనం కొంచెంసేపు మేలుకుంటాం, కొంచెం నిద్రపోతాం. ఈ తమగుణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. సేవలు చేస్తున్నప్పుడు కూడా మన పరిస్థితి ఉంటుంది. తమగుణ కార్యక్రమాలు మన సేవని ఎంత తొందరగా పూర్తి చేద్దామా అనే ఉద్దేశంతో వస్తువును సక్రమంగా ఉపయోగించడం, ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎట్లా అంటే అట్లా చేసి పెట్టుకొస్తాం. ఏమని అడిగితే ఇదింతే నేను ఎట్లా చేస్తాను అని మనం ఒక్కసారి చెప్పేస్తాం అంతే. ఎందుకంటే మన యొక్క స్వభావం ఆ తమోగుణంలో ఉంది కాబట్టి. అందులో ఈ రజో తమోగుణంలో ఎంతవరకు అయితే మనం నిమగ్నం ఉంటామో అంతవరకు మన కృష్ణ చైతన్యంలో అభివృద్ధి సాధించే అవకాశం లేదు. ఎప్పుడైతే మనం ఈ పుణ్యశ్రవణ కీర్తనని నిరంతరం కొనసాగిస్తామో అప్పుడు మనం రజో తమోగుణం నుంచి సత్వగుణానికి ఉద్ధరించబడతాం. సత్వగుణానికి ఉద్ధరించబడితేనే మనకి భక్తి యోగం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భక్తులు అంటే ఏంటి, ఈ శాస్త్రాలను విషయాలు అంటే ఏంటి అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే అర్థం కానే కాదు. ఒకవేళ నీకు అర్థమైనప్పుడు కూడా శాస్త్రాల్లో ఉన్న విషయం ఒకటైతే నీకు కూడా అర్థమవుతుంది రజో తమగుణంలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే మనం రజో తమగుణంలో శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం కాబట్టి శాస్త్రాల్లో విషయం ఒకటి చెప్తూ ఉన్నట్టయితే మన మనసుకు ఇంకోటి అర్థమవుతుంది. దాన్నే పర్ఫెక్ట్ అనుకుంటూ మనం మన కార్యక్రమం చేస్తాం. తద్వారా వచ్చే ఫలితం ఏంటి, డిస్ట్రాక్షన్ అంటే కలత దుఃఖం. అందులో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ బంధస్థితి నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేయాలి అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మళ్ళా చాణకుడు ఏం చెప్తున్నానంటే, ఆయుక్షణ యోకోపి నలభ్య స్వర్ణ కోటి అని అంటున్నాడు. అంటే మనం జీవితకాలంలో 100 సంవత్సరాలు జీవించినప్పటికీ, అఫ్కోర్స్ ఇప్పుడు 100 సంవత్సరాలు లేదనుకోండి, 60-50 సంవత్సరాలు ఉన్నాయి. ఒకే 60-50 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా జరిగిపోయిన కాలంలో ఒక్క క్షణాన్ని కూడా నువ్వు తిరిగి పొందలేవు. నీ దగ్గర కోట్లు పెట్టినా కూడా, బంగారం అంతా మత్తిచ్చినా కూడా, తెలుగులో కూడా సామెత ఉంది, తరిగిపోయిన వయసు జరిగిపోయిన కాలాన్ని నువ్వు ఏమిచ్చినా కూడా తీసుకురాలేవు. ఎవరైనా తెచ్చుకెళ్తారా? ఇప్పుడు మీరందరూ 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. మీరు మీ మనసులో, నా చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో ఉంటే బాగున్నాయబ్బా, ఇదంతా ఎందుకు, ఈ తలకరపదొద్దు, 10 సంవత్సరాల అబ్బాయి అయితే ఎంతో హాయిగా ఆడుకోవచ్చు, ఏం కావాలంటే తినచ్చు, అల్లరపల్లం చేయొచ్చు, నీ చిన్నప్పుడైతే బాగుండేమో, నీ చిన్నవాడికి అయిపోతాను అని అనుకుంటే ఎంత ప్రయత్నించిన చేసినా నువ్వు చిన్నవాడు కాలేవు. ఎందుకంటే తరిగిపోయిన వయసు తిరిగి రాదు. అదేవిధంగా జరిగిపోయిన కాలం, ఇంతమంది శ్రీమద్ భాగవతం తరగతికి ముందు మనం ప్రభుపాదర్ కీర్తన చేశాం. ప్రభుపాద కీర్తనలు మీరందరూ కూడా కీర్తన నృత్యం చేసి గెంటారు. మళ్ళా అదే సమయాన్ని మీరు తెచ్చుకోవాలంటే వీలు కాదు. ఎంత పెట్టినా కూడా, ఎంత చేసినా కూడా వీలు కాదు. అందులో చాణకుడు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క మన జీవితం తరిగిపోయిన కాలంని కోట్లు బంగారం ఇచ్చినా కూడా తిరిగి పొందలేము. కోట్లు పెట్టి కూడా బంగారం ఇచ్చినా కూడా పొందలేము. అందువల్ల మన జీవితాన్ని భౌతిక సుఖాల కొరకు వినియోగించకుండా కృష్ణ చైతన్యం ముందు ముక్తి పానకం వైపు ప్రయాణించాలి, లేదా ఉపయోగించుకోవాలి అనేది శాస్త్రం చెప్తుంది. అని చాణకుడు ఏం చెప్తున్నాడు, ఏవైతే ఈ సకామ కర్మలు ఉన్నాయో, లేదంటే కర్మకాండలో వచ్చిన విధానాలు ఉన్నాయో, వీటిని అనుసరించి ఈ భౌతిక సుఖాల కోసం తాపత్రయపడకుండా నీ గమ్యాన్ని కృష్ణ చైతన్యం వైపు మార్చుకో. ఆ విధంగా మార్చుకుని భగవద్ధాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేయి. ఆ విధంగా చేయడమే కొరకే మానవ జన్మ ఉద్దేశించబడింది అని చాణకుడు కూడా వివరిస్తున్నాడు. అందులో సమ్హవ్ ఆర్ అదర్ మనం కృష్ణ చైతన్యం స్వీకరించాం. అది ఎట్లా వచ్చామో ఎలా వచ్చామో అది పక్కన పెడదాం. కృష్ణ చైతన్యంకి వచ్చేసాం. ఈ కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత దీన్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఒక క్షణం కూడా ఉద్దపరచకుండా కేవలం కృష్ణ చైతన్య కార్యక్రమంలో నిమగ్నం చేయడం, ఆచరించడం ద్వారా, లేదా నిమగ్నం అవడం ద్వారా మనం ఈ రజోతమోగాల నుంచి మనం ఉద్ధరించబడతాం. ఎందుకు మన మందిరంలో ఉండే కార్యక్రమంలో కూడా శ్రవణ కీర్తనలే, ఐదరు భగవంత నామ సంకీర్తనం జరుగుతుంది, భగవన్నామం జపం చేస్తున్నాం, లేదా భాగవత కథ భగవద్గీతను మనం శ్రవణం చేస్తున్నాం. ఇవి నిత్యంగా మనం అనుసరించినట్టయితే మన హృదయ కల్మషం పూర్తిగా తొలగించబడుతుంది. ఆ విధంగా మనం రజోతమోగాల నుంచి ఉద్ధరించబడి సత్వగుణకు వెళ్తాం. అప్పుడు మనం నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. సత్వగుణం పొందేంత వరకు మనం నిజమైన ఆనందం పొందడం కష్టం. అయితే ప్రభుపాద ఏం చెప్తానంటే, సత్వగుణం కూడా బద్ధస్థితే, ఆ సత్వగుణ స్థితి నుంచి విశుద్ధ సత్వం అంటే ప్యూర్ కాన్షియస్ అయిన శుద్ధసత్వానికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ శుద్ధసత్వం అంది కృష్ణ కాన్షియస్నెస్ అని ప్రభుపాద కంక్లూడ్ చేశారు. అందులో ఈ శ్లోకంలో చెప్పుకున్నట్టుగాను ఈ యొక్క భౌతిక సకామ కర్మల కోసం మనం ప్రయత్నం చేయకుండా బాలు చిన్నపిల్లవాళ్ళు ఏ విధంగా ఆ యొక్క తీపి పదార్థం పట్ల ఆసక్తి చూపిస్తాడో అదేవిధంగా కాములు కర్మలు లేదంటే భౌతిక వ్యాధులంతా కూడా ఈ భౌతిక లాభాల కొరకు సకామాల కొరకే, సకామ కర్మల కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రయత్నాలను కూడా విరమించి కృష్ణ చైతన్యం స్వీకరించాలి. దాని కొరకే మనకి మానవ జీవితం ఉద్దేశించబడింది అని నిమ్మరాజుకి నవగేంద్రలోని ఒక ఋషి తన సమాధానం చెప్తున్నాడు. అందులో మనం నవగేంద్రుడు ఇచ్చిన సందేశాన్ని తీసుకుని మన జీవితాన్ని కృష్ణ చైతన్యవంతంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది ముఖ్యమైన ఉండాలి. హరే కృష్ణ. ఢిల్లీ ఏమన్నా మీకు సందేహం ఉంటే అడగచ్చు.
శ్రీమద్భాగవతంకి శిల ప్రభుపాదకి శిల గురుదేవికి గౌరవ ప్రమాణం.